139వ కీర్తన, 139వ కీర్తన 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. నా అంతరేంద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యం నుండి పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగ ఎండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రార్థన చేసుకుందాం. చదువుడ లేఖన భాగం నుంచి మనతో మాట్లాడినట్లుగా ఆత్మదేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 16వ తేదీని బట్టి మీకు వందనాలు. హృదయకాలం మేమంతా కూడి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు, నెల్లూరు సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు. సహవాసాన్ని మీరు బలపరచండి, విస్తరింపు చేయండి. రాత్రి మీరు చూపిన మహాకృపకై మీకు వందనాలు. కొత్తగూడు డిఆర్డిఏ సహవాసాన్ని కట్టారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్నం ప్రభా, మీ మహాకృపను బట్టి మంచియాల స్త్రీల సహవాసాన్ని కూడా మీరు కడుతున్నందుకు మీకు వందనాలు. దాని కొరకు సిద్ధపడుతూ ఉండగా మీరు సహాయం చేయండి. అట్లాగే ప్రతి బుధవారము బైబిల్ స్టడీలో మీరు మిమ్మల్ని గురించిన సత్యాలు, లేఖన భాగాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ హృదయకాలం వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్య ధ్యాన సమయాన్ని ఉంచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. రావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రిలరా, అందరికి మరొకసారి హృదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం 11 అంశాలు దేవుని కొన్ని లక్షణాల్లో భాగంగా 11 అంశాలు స్టడీ చేస్తూ వచ్చాం. 12వ అంశం గాడ్ ఈజ్ ఓమ్నిసియెంట్, ఆయన సర్వజ్ఞాని అనే అంశాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. సర్వజ్ఞాని అనే అంశంలో భాగంగా దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని, అనంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మొదటిగా సృష్టి అంతటినీ ఆలోచిస్తే ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడో మనకు అర్థమవుతుందని, సృష్టిలో నుంచి నక్షత్రాల సంఖ్య ఆయనే నియమించాడు, నక్షత్రాలన్నిటికీ ఆయనే పేర్లు పెడుతున్నాడు. ఈ బ్రహ్మాండమైన విశ్వంలో ఆయన చేసిన సృష్టిలో ఏది చూసినా దేవుడు తన జ్ఞానమును బట్టి, తన వివేకమును బట్టి కలగజేశాడని మనకు అర్థమవుతున్నట్లుగా చూడగలిగా. 2, దేవదూతల నిర్మాణం. కోట్ల కొలదిగా పరిచారకులు ఉన్నారు, దేవదూతల సంఖ్య కోట్ల కొలదిగా ఉంది. ఆ దేవదూతల నిర్మాణం ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తా ఉంది. దేవదూతలను వాయువులుగా, తన పరిచారకులను వాయువులుగా, అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు. దూతలను సృష్టిలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవదూతల నిర్మాణం దగ్గర ఆయన అనంత జ్ఞానాన్ని, సర్వ జ్ఞానాన్ని చూడగలుగుతున్నామని స్టడీ చేయగలిగా. మూడు, లాస్ట్ వీక్ స్టడీ చేసిన అంశం న్యాచురల్ రియాలమును చూసినప్పుడు, ఈ ప్రపంచాలను చూసినప్పుడు, జంతు ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుని యొక్క అనంత జ్ఞానం మనకు అర్థమవుతుందని మనం స్టడీ చేయగలిగాం. కోట్ల కొలదిగా ఉన్న పక్షులు, మృగాలు, అడవి జంతువులు, వాటి అన్నిటినీ ఆయన ఎరిగినవాడు, చిన్న పిచ్చుకలను కూడా ఆయన ఎరిగినవాడు, అడవి జంతువులకు ఆహారం ఇస్తున్నవాడు, అడవి కాకు పిల్లలకు ఆహారం ఇస్తున్నవాడు, ఆయన సృష్టిలో ఉన్న జంతు ప్రపంచాన్ని చూసినప్పుడు, పక్షుల ప్రపంచాన్ని చూసినప్పుడు, సముద్రపు జీవరాశులను చూసినప్పుడు, వాటన్నిటిని ఎరిగినవాడు నినివి పట్టణంలో ఉన్న జంతువులు విషయంలో ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు అని మనం చూడగలిగాం. కాబట్టి దేవుని యొక్క ఓమ్నిసియేట్ నేచర్ అర్థం కావడానికి ఆకాశ నక్షత్రాలు, దేవదూతలు, అడవి జంతువులు, ఆకాశ పక్షులు, వాటన్నిటిని చూసినప్పుడు వాటి నిర్మాణం ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తా ఉంది, వాటిని పోషించడం కూడా ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తుంది అని చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా మనల్ని మనం చూసుకున్నప్పుడు మానవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుని యొక్క ఓమ్నిసియేట్ నేచర్, ఆయన సర్వజ్ఞాని అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందులో విశ్వాసుల కొరకు బైబిల్ ఏం మాట్లాడుతూ ఉందంటే, చదివిన లేఖన భాగం 139వ కీర్తన ప్రారంభం నుంచి ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. అందులో మనం చదువుకున్న వాక్య భాగం 13, 15, 16 వచనాల్లో దేవుడు మనం నిర్మించిన విధానం, అందులో 13వ వచనం, నా అంతరేంద్రియములను నీవే కలగజేసేటివి. మన పార్ట్స్, బాడీ పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ మేబీ అన్ని బాగున్నప్పుడు విలువ అంత అర్థం కాదు, కానీ ఏదైనా ఒక పార్ట్ చేతిలో తెస్తే, రిపేర్కి వస్తే అప్పుడు తెలుస్తుంది, ఓహో ఎంత విలువైన, ఎంత కాంప్లెక్స్ బాడీని దేవుడు మనకిచ్చాడా, ఎంత విలువైన బాడీని దేవుడు మనకిచ్చాడా. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వటం మానేస్తే, ఇన్సులిన్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మానేస్తే, డయాబెటిక్ కారణమైతే ఆ తర్వాత దాని విలువ అర్థమవుతుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయడం మానేస్తే, ఆ థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అర్థమైనప్పుడు దాని విలువ అర్థమవుతుంది. కాబట్టి అనంత జ్ఞాని అయిన దేవుడు మన శరీరంలో ప్రతి అవయవాన్ని, నా అంతరేంద్రియములను నీవే కలగజేశావు. మన బాడీ పార్ట్స్ మనం తయారు చేసుకోలేదు, మన బాడీ పార్ట్స్ రిపేర్ రాగానే మనం ఈజీగా బట్టలు మార్చుకున్నట్టుగా పార్ట్స్ మార్చుకోవడం మన వల్ల కాదు, బికాస్ వీఆర్ నాట్ అట్ ఆల్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ. ఆయనే చేశాడు. ఆశ్చర్యం 15వ వచనం, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఎముకలన్నీ దేవుడికి తెలుసు, అవయవాలన్నీ ఆయన చేశాడు. 16వ వచనం, పిండముగా ఉన్నప్పుడే ఆయన చూశాడు, అవయవాలన్నీ నిర్మాణాన్ని ఆయన రాసుకున్నాడు. కాబట్టి ఈ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడికి నేను తెలుసు, దేవుడికి నా ఎముకలు తెలుసు, దేవుడికి నా అవయవాలు తెలుసు, దేవుడికి నా దినాలు తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్ ఇన్ మై బాడీ ఆర్ ఇన్ మై లైఫ్. మాట్లాడుతున్నాడు, ఆ మాటలే మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడి యొక్క జ్ఞానం మనం అర్థం చేసుకోవడానికి మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తారుగా, ఎంఆర్ఐ స్కాన్ లో మనం చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఓ ఇంత బ్రహ్మాండమైన నిర్మాణం, అద్భుతమైన నిర్మాణం. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గర లేదండి, అన్ని ఆర్గన్స్ చాలా హెల్దీగా ఉన్నాయంటే ఓ ఎంత సంతోషపడిపోతారు. లేదండి, తలాన పాటు సైజ్ పెరిగింది, సరిగ్గా పనిచేయట్లేదు, కోసేయాలి, ఆపరేషన్ చేసేయాలి అన్నప్పుడు ఎంత కుంగిపోతారు. కారణం ఎందుకంటే మన చేతిలో లేదు, మన చేతిలో లేదు. అర్థం చేసుకుందాం. భక్తుడు ఆ స్పృహతో మాట్లాడుతూ ఉన్నారు, స్పృహతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి నేను తెలుసు, ఎంత బాగా తెలుసు అంటే నా బాడీలో ఎవ్రీ పార్ట్ ఆయన తెలుసు, ఎవ్రీ పార్ట్ ఆయన తెలుసు అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. యోగు భక్తుడు ఇలా అంటాడు, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, ఇర్మియా నువ్వు నాకు అమ్మ కడుపులో నిర్మాణం ప్రారంభం కావడానికి ముందే నా ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఒకవేళ మదర్కి బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతాడు, ఆడపిల్లో మగపిల్లో అప్పుడు అర్థమవుతారు. దేవుడికి పిండముగా ఫామ్ కావడానికి ముందే దేవుడికి తెలిసాట. 139వ కీర్తన 16వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, పిండముగా ఉండగానే నువ్వు నన్ను చూశావు, పిండముగా ఉండగానే నువ్వు నన్ను చూశావు, అప్పుడే నేను నీకు తెలుసు అన్నాడు. ఇర్మియా భక్తుడి దగ్గరకు వచ్చేసరికి పిండం ఫామ్ అవడానికి ముందే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు, పిండము ఫామ్ అవడానికి ముందే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. అంత కన్సర్న్ కలిగిన వాడు ఆయన, ఎంత శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు, ఎంత శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు గలతలకు రాసిన పత్రిక 15వ వచనం, గలతలకు రాసిన పత్రిక 15వ వచనాన్ని చదివితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి, ఎప్పుడైతే నేను అమ్మ కడుపులో పిండముగా స్టార్ట్ అయ్యానో అప్పుడే దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నన్ను సెపరేట్ చేసుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, అప్పుడే తల్లి గర్భమునందు పడినది మొదలుకొని వెంటనే పిండముగా ఫామ్ అవడానికి ముందే ఆయన తెలుసు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సాధారణంగా మనల్ని ఏదైనా అనాలంటే ఎవిడెన్స్ కావాలి, ఎవరైనా చూడాలి, ఐ విట్నెస్ లేకపోతే చేసిన తప్పులు రహస్యంగానే ఉంటాయి, బయటికి రావు. కానీ దేవుడికి అక్కర్లా, ఐ విట్నెస్ అక్కర్లా, ఆయనకు అన్ని తెలుసు. ఆయన కన్నులకు మరుగుగా ఏదీ ఉండదు. చాలాసార్లు మనం బాగుంటే అప్పుడు మనం అందరికీ కావాలి. బైబిల్ గ్రంథం అంటుంది, నువ్వు పిండముగా ఉండగానే రూపురేఖలు లేకముందే ఆయన తెలుసు. పిల్లరా, దేవుడు మన పట్ల ఈ పదాలు వాడటం వెనకాల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అర్థం కావాలి. ఎంత శ్రద్ధ చూపించాడో, నేను చాలాసార్లు మాట మాట్లాడతాను. అమ్మకి కూడా తెలియదు, 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత తెలుసు హూ ఆర్ యూ అన్నది. కానీ దేవునికి 9 నెలలకు ముందే తెలుసు, అమ్మ కడుపులో ఫామ్ అవడానికి ముందే నువ్వు తెలుసు, పిండముగా ఉండగానే నువ్వు తెలుసు. నీ విషయంలో ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్న విషయం నీకు అర్థం కావాలి అంటారు. అక్కడ మొదటి మాట, దేవుడు
మన విషయంలో ఎలాంటి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంత గ్రహింపు కలిగి ఉన్నాడు అన్న మాట దగ్గర, ఆయన తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు, అది ఆయన జ్ఞానం, అది ఆయనకున్న అవగాహన. రెండో మాట ఈ 139వ కీర్తనలో రెండవ మాట ఇలా అన్నాడు. 139వ కీర్తన 2వ చరణం 2వ వచనం 139వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నా పడకను నా నడకను, సరే 2వ వచనం 2వ భాగం, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. ఇదెంత ఆశ్చర్యకరమైన మాట. జనరల్ గా తలంపులు ఎవరికి తెలిస్తే? తెలియదు. మనం నోరిప్పి మాట్లాడితేనే తెలిసేది, లేకపోతే రహస్యంగానే ఉంటుంది. కానీ దేవుడి దగ్గర నువ్వు నోరిప్పి మాట్లాడాల్సిన పని లేదట, మనము పుడితేనే ఎవరికైనా తెలిసేది, మనం చూస్తేనే ఎవరికైనా తెలిసేది. మనం ఎదిగి పెద్దవాళ్ళమై ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ఏంటో తెలిసేది. దేవుడికి అక్కర్లా, ఆయనకి పిండమ్మగా ఉండగానే తెలుసు, పిండం ఫామ్ అవడానికి ముందే తెలుసు, అది ఆయన జ్ఞానం. మొదటి మాట, పిండముగా ఫామ్ కావడానికి ముందే తెలుసు ఆయన. రెండవ మాట, మనం మాట్లాడితే కదా మన మనసులో ఏముందో ఎవరికి అర్థమయ్యేది. దేవుడికి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, నువ్వు మాట్లాడాల్సిన పనిలా. అంతరంగంలో ఏముందో తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ఇంకా ఆలోచన పుట్టక ముందే ఏం ఆలోచించబోతున్నావో కూడా తెలుసట. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, అది ఆయన జ్ఞానం, అది ఆయన జ్ఞానం. 44వ కీర్తన 21వ వచనం హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, హి నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ హార్ట్. రహస్యాలు ఆయన తెలుసు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. రెండవ మాట, మన మనసు తెలుసు, హృదయం తెలుసు, అంతరంగం తెలుసు, ఆలోచన తెలుసు, తలంపులు తెలుసు, ఊహలు తెలుసు, అది నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, అది నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయనకున్న జ్ఞానం. మూడవ మాట, దేవునికి మన మాటలన్నీ తెలుసు, దేవుడికి మనం మాట్లాడే ప్రతి మాట లెక్కే, పట్టింపే. కొన్ని మాటలు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇవి కూడా పట్టించుకుంటావా అనిపిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదివితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏదో మాట్లాడుతూ ఉంటాం, బైబిల్ అంటుంది ఏ ఒక్క మాట మర్చిపోడు, ప్రతి మాట, ప్రతి వ్యర్థమైన మాట లెక్కే, ప్రతి వ్యర్థమైన మాట లెక్కే. ప్రతి మాట కూడా తీర్పులోకి వస్తుంది, ప్రతి మాట కూడా తీర్పులోకి వస్తుంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, మాట నాలుకకు రాకమునిపే తెలుసు. నాలుక నుంచి వెలువడిన ప్రతి మాట కౌంటే అట, లెక్కలోకి వస్తుందట. అర్థం ఏంటంటే, ఆయన చెప్పండి అన్నాడు, ఏంటి సువార్త, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. ఆత్మదేవుడు స్తుతించండి అన్నాడు, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన సమస్తము తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి అన్నాడు. సే థ్యాంక్స్ అన్నాడు, గివ్ థ్యాంక్స్ అన్నాడు, ప్రొక్లైమ్ ద గోస్పెల్ అన్నాడు. మీ మాట కృపా సహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, ఆదరించేటట్లుగా ఉండాలి. అందుకే నోరిచ్చాడు, అందుకే నోరిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మన మాటలు ఎంత పిచ్చాపాటి మాటలు, ఏదో టైం పాస్ కోసం, ఏదో టైం పాస్ కోసం. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీది, సోషల్ మీడియాలోది బాగా చెక్కలు కొడుతూ ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి లింక్, ఆ హీరోయిన్కి హీరోకి లింక్ ఉందట, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారట. ఎందుకు అలాగ బాగా పుకార్లు వస్తున్నాయంటే, సాతానుకి ఏం తెలుసు అంటే, బాబు నువ్వు మాట్లాడిన ప్రతి చెత్త మాట లెక్కే తీర్పులోకి వస్తుంది, ప్రతి చెత్త మాటను బట్టి నువ్వు తీర్పులోకి వెళ్తావు, లెక్క చెప్పాలి. కాబట్టి ఆ చెత్త మాటలన్నీ పలికిస్తూ ఉంటాడు, ఎవరికనే బాగుతూ ఉంటాం, ఎవరికనే మాట్లాడుతూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ బాగా పెద్దోళ్ళు, బాగా పెద్దోళ్ళు, ఎంత ఘోరమో పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి ఈయన ఇన్ని కోట్లు తినేశాడు అంటారు. ఇన్ని కోట్లు తినేస్తే మరి కేసు అట్లాంటి కేసులు గట్ట ఏమి ఉండవు, ఏదో నోటికి వచ్చింది కాబట్టి ఆయన ఏదో చెప్పాడు. ఆశగారు దాన్ని అట్లాగే చెప్తాడు, తిడతాడు. పెద్ద పెద్దోళ్ళు బహిరంగంగా తిట్టుకుంటా ఉంటారు, బహిరంగంగా తిట్టుకుంటా ఉంటారు. సినిమాల్లో పని పట్టుకుని బూతులు నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ ఏమంటుందంటే, పలికిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్కలోకి వస్తావు, లెక్కలోకి వస్తావు. అందుకే మాటలు జాగ్రత్త, మాటలు జాగ్రత్త, అవి లెక్కలోకి వస్తాయి అని వాక్యం మాట్లాడతాం, అవి వాక్యం మాట్లాడతాం. మలాఖీ గ్రంథము 3:16 చదివితే, మలాఖీ గ్రంథం 3:16 చదివితే, యెహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మనం దేవుని బిడ్డలు మాట్లాడుకుంటా ఉంటే దేవుడు వింటాడట. ఇదంత విచిత్రం, ఆయనకి అంత ఖాళీ ఉందంటే, ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. ప్రపంచ ప్రజలందరూ ఏకకాలంలో ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు లెక్కే. విశ్వాసులు, ఆయన బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు లెక్కే, ఆయనకు లెక్కే. అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన మాట, యెహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరియు యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ప్రతి గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. ఆలకించడమే కాదు, గ్రంథస్థం అవుతా ఉన్నాయి ఆ మాటలన్నీ, గ్రంథస్థం అవుతా ఉన్నాయి ఆ మాటలన్నీ, గ్రంథస్థం అవుతా ఉన్నాయి. దయచేసి 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 మనం రూపించబడక మునిపే ఎరిగిన జ్ఞాని మన దేవుడు, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన అంతరంగాన్ని తెలిసిన జ్ఞానవంతుడు, మన అంతరంగం ఏం ఆలోచిస్తూ ఉందో ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, అలా నోట్లోంచి వచ్చిన ప్రతి మాటని ఎరిగిన దేవుడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా దేవుడు దేవుడికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు అని అర్థమైతే మనం ఆ మీనింగ్ఫుల్ గా మనం కన్వర్ట్ చేసి ఉంటుంది, లబ్ధంగా ఏవి మాట్లాడం. అందుకే కొన్ని మాటల కోసం బైబిల్ మాట్లాడుతుంది, సరస్వతులు ఆ మాటలు బాబు గతంలో ఆ చెత్తంతా వచ్చింది, ఇక చాలు ఆ చెత్త ఏమి రాకుండా జాగ్రత్త పడదాము అంటాడు. గతకాలం చాలు, గతకాలం చాలు, ఇక అట్లాంటి మాటలేమి మాట్లాడడానికి వీలు లేదు, అట్లాంటివేమి మాట్లాడడానికి వీలు లేదు. ఎత్తుతిరిగి రాసిన పత్రిక, తెలుగు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని ఏది మాట్లాడినా కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. అది మంచి మాట, థ్యాంక్స్ చెప్పాలి, ప్రైజింగ్ వర్డ్స్ అయి ఉండాలి, ప్రభును స్తుతించేవై ఉండాలి. అంతేగాని బూతులు, కోకరీ మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అలాంటి వాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. ఆరు, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారే ఉండకుడి. ఈ రియల్ ఎస్టేట్ లో రెండు పార్టీల దగ్గర నుంచి కమిషన్లు వస్తాయట. కాబట్టి అమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి, కొనుక్కున్న వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. కాబట్టి మధ్యలో ఆ అమ్మేవారు బ్రోకర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎన్ని మాటలు చెప్తారో. పెళ్లి దగ్గర కూడా అంతే, పెళ్లి పెద్దలుగా చాలా మంది ఉంటారు, ఎన్ని అబద్దాలు చెప్తారో. అబద్దాలు చెప్పి పెళ్లి చేశారండి, అబద్దాలు చెప్పి అమ్మేశారండి. సరే లాభమా? లాభం డబ్బులు వచ్చాయి అన్నట్టు కనబడుతుంది, కానీ బైబిల్ అంటుంది దానికోసం నువ్వు పలికిన ప్రతి మాట లెక్కే, ప్రతి అబద్ధం లెక్కే. తీర్పులోకి వస్తే జాగ్రత్త. మన మాటలు దేవుడు వింటున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు, గ్రంథస్థులు చేయబడుతున్నాయి. ఆ మాటలు బట్టి విమర్శలోకి వెళ్తాం. అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మాటలు ఆయనకు లెక్కే, ఊహలు ఆయనకు లెక్కే. నాలుగో మాట, దేవుడికి మన పనులు లెక్కట. దేవుడు మన పనులు చూస్తున్నారట. ఏం పనులు, ఎలాంటి పనులు చూస్తున్నాడు? 139వ కీర్తన 2వ చరణంలో కీర్తనకారు, అందుకే మూలవాక్యం 39వ అధ్యాయమే. చాలా లోతైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు, లోతైన అవగాహనతో మాట్లాడుతూ వచ్చాడు కీర్తనకారుడు. ఆత్మదేవుడు ఆ మాటలు ఆయనతో పలిపించాడు. 139వ కీర్తన 2వ చరణం మొదటి భాగం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇది ఎంత విచిత్రం! కూర్చోంటే తెలుసా? తెలుసు. అది కూడా లెక్కేనా? లెక్కే. నిలబడితే తెలుసా? తెలుసు. అది కూడా లెక్కేనా? లెక్కే. నేను 139వ కీర్తన ఎట్లా చూడాలంటే, హై క్వాలిటీ సీసీ కెమెరా. జనరల్ గా ఏమవుతుందంటే, సీసీ కెమెరా టెక్నాలజీలో ఆటో ఎరైజ్ అవుతా ఉంటాయి. ఒక 30 డేస్ పెడతారు, లేకపోతే 7 డేస్ పెడతారు స్టోరేజ్ ని బట్టి. 7 డేస్ స్టోరేజ్ ఉంటుంది, 7 డేస్ అయిన తర్వాత ఎరైజ్ అయిపోతా ఉంటది, కొత్తది స్టోర్ అవుతా ఉంటది. లేదా 1 మంత్ పెడతారు, 1 మంత్ అయితే ఆటో ఎరైజ్ అవుతా ఉంటది, మొత్తం కొత్తగా స్టోర్ అవుతా ఉంటది. కాల్ డేటా కూడా అంతే, 1 ఇయర్ వరకు కాల్ డేటా స్టోరేజ్ ఉంటది, 1 ఇయర్ అయిపోతే డేటా ఎరైజ్ అయిపోతా ఉంటది. ఎందుకంటే కెపాసిటీ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఆ దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన దగ్గర కెపాసిటీ లేదన్న మాట లేదు. అన్ని లెక్కే. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు వచ్చిన విమోచన బట్టి ఒప్పుకుంటే క్షమించబడుతున్నాం గాని కప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా లెక్కలోకి వెళ్లాల్సిందే. ప్రతీది లెక్కే, ప్రతీది రికార్డెడ్. మన వర్డ్స్ రికార్డ్ అయిపోతున్నాయి, మన డీడ్స్ రికార్డ్ అయిపోతున్నాయి, మన వీడ్స్ రికార్డ్ అయిపోతున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం ఎట్లా తప్పించుకుంటాం? ప్రభునందు ప్రియులరా, యెహోవాయందలి భయభక్తులే జ్ఞానం. ఏంటా జ్ఞానం? ఆయన చూస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు, ఆయన రికార్డ్ చేస్తున్నాడు. వీటన్నిటిని మళ్ళా ఒకరోజు ప్లే చేస్తాడు, వీటన్నిటిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆ స్పృహ మనం ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ఆ అవగాహన అవసరం. కూర్చుంటే లెక్కట, లెగిస్తే తెలిసేట. అక్కడ రాయబడ్డ మాటలు 3 వచ్చిన, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలిసి ఉన్నవి. అన్ని పనులు లెక్కే, ప్రతి మూమెంట్ లెక్కే, ప్రతి యాక్టివిటీ లెక్కలోకి వస్తుంది, ప్రతి యాక్టివిటీ లెక్కలోకి వస్తుంది, ప్రతి యాక్టివిటీని లెక్కలోకి తీసుకుంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడతాడు, నాకు తెలుసు నేను ఎరుగుదును, నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను. చాలాసార్లు దీన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అంటే అర్థమేంటి, దేవుడికి నాకేం అవసరమో తెలుసు. అవసరమే కాదు, తప్పులు కూడా తెలుసు. అవసరమే కాదు, చేస్తున్న అతిక్రమాలు కూడా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే అర్థమేంటి, నీకు కావలసింది మాత్రమే తెలుసని కాదు, ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత లేకుండా అపనమ్మకంగా ఉన్న విషయాలు కూడా తెలుసు. తెలుసు, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభు అంటే, అవును ఐ నో దట్ అంటున్నాను. ప్రకటన గ్రంథం 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నాకు తెలుసు, నాకు తెలుసు అంటున్నాడు. 3:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమ భరించి అలయలేదని నేను ఎరుగుదును, నాకు తెలుసు. 9:9 నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. 13:13 సాతాను సింహాసనున్న స్థలంలో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఈ మాటలు చదువుతామంటే ఆయనకి ఏంటి మనం చెప్పేది, ఆయన ఏంటి మనం చెప్పేది. రీసెంట్ గా బాపట్ల అనుకుంటాను, బాపట్ల ఆదివారం ఉదయకాలం మందిరంలో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. పెద్ద చర్చ్ అది, CBZ సెంటినరీ బాప్టిస్ట్ జాయింట్ చర్చ్. సరే, మనకు రెండోసారి వెళ్ళే టైం నాకు రాదు, రెండోసారి వాళ్ళు కూడా నా ప్రసంగం వింటే రమ్మని పిలవరు. సరే చెప్పేద్దామని చెప్పి నేను ఇక ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏం అడగాలి, ఏం అడగకూడదు అనే విషయాన్ని చెప్పి, నువ్వు మాట్లాడితే డబ్బు కోసం అడుగుతున్నావు, అది పాప ప్రార్థన అని చెప్పి బైబిల్లో యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము దురుద్దేశముతో వినియోగించడానికే అడుగుతున్నారు కాబట్టి ఆయన వినడు, ఆయన ప్రార్థనకు సమాధానమును పో అంటాడు అని చెప్పాను. అడిగేవన్నీ దురుద్దేశంతో అడుగుతున్నారు, భోగాల కోసం అడుగుతున్నారు, అడుగుతున్నారు కానీ పాప ప్రార్థన వినడు అని చెప్పాను. వర్తమానం అయిపోగా నాకు అమ్మాయి దగ్గరికి వచ్చింది, అన్న నువ్వు వేటి కోసం అడగకూడదు అన్నావు, మరి వేటి కోసం వేరే వాటి కోసం ప్రార్థన చేయొద్దని అన్నారు, అలాగంటే ఉద్యోగాల కోసం, చదువుల కోసం, వాటి కోసం అడగొద్దంటారన్నా అని చెప్పి అడిగింది. నాకు ఆ మాట అడిగింది. దానికి నేను మత్తయి సువార్త 6:10 చదివమ్మా, ఆయన ఏమన్నారంటే, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేవో నాకు తెలుసు అన్నాడు. ఆయనో యువర్ నీడ్స్ అన్నాడు, అడుగు నాకు తెలుసు అన్నాడు. ఆయన వెళ్ళేది ఏంటి, ఊరకు నేను ప్రవ్వా అలా బైబిల్ చెప్పలా, నీకు బైబిల్ తెలియక అవిశ్వాసంతో ఆయన చెప్పిన వాగ్దానాలు నమ్మక మనం ఓ బాధపడిపోతా ఉంటాం. నాకు తెలుసు అన్నాడు ఆయన. 6:10 మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేవో ఆయనకు తెలుసు. అడగకముందు తెలుసు, మరి ఏం చేయాలి, మీరు అడగాల్సినవి వేరే. ఏమడగాలి? 9:9 నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరుతున్నట్లు భూమి అని నెరవేరును గాక. అదేం ప్రార్థన అంశాలు, మేబీ నీకు నచ్చకపోవచ్చు గాక. దేవుడు అలాంటి మనసుతో ఉండమంటున్నాడు. 32:32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, మరేం చేయాలి, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. ఫస్ట్ సీక్ హిజ్ కింగ్డమ్, ఫస్ట్ సీక్ హిజ్ రైట్ చేసినెస్, ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఇస్తాను అన్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలు అంటే మళ్ళా నా వర్తమానం తీసుకొని అడగొద్దన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయడం మానేస్తాను అని మీరు అనుకుంటే పొరపాటు. ప్రార్థన అంటే ఊరకనే పచారీలు సరిపోయి చదివినట్టు చదవడం కాదు. ప్రార్థన అంటే స్తుతించటం, ఆరాధించటం, విజ్ఞాపన చేయటం, పాపాలు ఒప్పుకోవటం. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ఏం ప్రార్థన చేశాడు, ఏం అవసరాలను ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. ఇంటి అర్థం ఏంటి? ఎప్పుడు ఆయన మీద ఆధారపడడం, ప్రతి దాన్ని బట్టి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించటం, ఎల్లప్పుడు హృదయంలో పాడటం, కీర్తించటం, మంచితనాన్ని కొనియాడటం. ఇందులో అవసరాలు అవన్నీ అవే సెట్ అయిపోతే అడుగుదాం. నేను ఏమంటానంటే బాబు ఆయన తెలుసు, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వు అడిగితే, 10 మందితో అడిగిస్తే, రికమెండేషన్ చేయిపిస్తే అప్పుడు ఆయనకి ఓహో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇది ఎమర్జెన్సీ అన్నమాట, నేను చేసి తీరాలి చేయాలి కాబట్టి చేస్తాను అని అనుకునే రకం కాదు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. అందుకే మన స్తుతించడమే ప్రభువా ఈ జబ్బిచ్చో నీకు వందనాలయ్యా, ఎంత బాగుందో ఆత్మీయ జీవితానికి. కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంది, కొంచెం కృప ఇవ్వండి తట్టుకోవడానికి అని అడిగితే బాగుంటుంది. తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభువా, తెలిసే ఇచ్చాడు, తీసేసింది ఏంది, అందులో ఏదో లాభం ఉంది అందుకే ఇచ్చాడు. కాబట్టి ముందు అది నేర్చేసుకుంటాను, అది మార్చేసుకుంటాను అని చెప్పి మనం ఆయన ట్రాక్ లో గెలిపోతే ఎంత బాగుంటుందో. ఆయన ట్రాక్ లో గెలిపి నేర్చేసుకుంటే చక్కగా తీసేస్తాడు. అందుకే ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, యెహోవా తాను ప్రేమించు కుమారులను శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ప్రాణ ఎక్కువైపోయింది కాబట్టి పనిష్మెంట్ ఇచ్చాడు, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ లో బాగా ట్రైన్ అప్ అయిపోతే ఇంక అవసరం ఉంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఆయనకి ఏదో తెలియనట్టుగా ప్రభువా తీసే, ప్రభువా తీసే, ప్రభువా తీసే. నిజంగా దేవుడికి ఆయన అర్థం కాక మనం అట్లాగా అడుగుతా ఉన్నాం, అర్థం కాక మనం ఆయన మన ప్రార్థనలో శోధిస్తా ఉన్నాం. ఆయనకి అన్ని తెలుసు, ఆయన తెలియదు ఏముంది. హీఈస్ ఓమ్నిసియంట్, అనంత జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి అర్థం చేసుకుందాం. బైబిల్ ఏమంటుందంటే మనం ఏదైతే డీపెస్ట్ సారోస్ లో ఫీల్ అవుతా ఉన్నామో, బాధల కింద ఫీల్ అవుతా ఉన్నామో, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. మన క్రియలు ఆయనకు తెలుసు. 4వ మాట. 5వ మాట, 5వ మాట, మన బాధలు ఆయనకు తెలుసు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వచనం. నిర్గమకాండం మూడవ అధ్యాయము 7వచనంలో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇట్లే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నేను చూశాను. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరవి తిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలుసు ఆ నొప్పెంతో, నాకు తెలుసు ఆ బాధ ఎంతో, నాకు తెలుసు. దేవుడికి బాధలు తెలుసా? తెలుసు. ఆయనకి ఏం తెలిసేది మన బాధలు అన్నట్టు. ఆయన మనసే మనకి ఇచ్చాడు, ఆయన మనసే మనకి ఇచ్చాడు. పైగా ఆయన బాధపడుతున్నట్టుగా కూడా బైబిల్ మాట్లాడుతా ఉంది. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయన ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన సంతోషపడతాడు, ఆయన బాధపడతాడు. మన బాధలు ఆయనకు బాగా తెలుసు, మన బాధలు ఆయనకు బాగా తెలుసు. వాక్యం మాట్లాడుతా ఉంది. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ చరణం, 56వ కీర్తన 8వ చరణం, 8వ చరణం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో పుస్తకంలో కనబడుచున్నవి. మన కన్నీళ్లు దేవునికి తెలుసు, మన దుఃఖం దేవునికి తెలుసు, మన బాధలు దేవునికి తెలుసు. 147వ కీర్తన 3వ చరణం, 147వ కీర్తన 3వ చరణం. 3వ చరణంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయాలు కట్టువాడు. మన హృదయ వేదన తెలుసు, వాటిని ఆదరించే దేవుడు కూడా. కావున ప్రియులారా, మన బాధ దేవుడికి తెలుసు, మన పెయిన్ దేవుడికి తెలుసు. ఈ మాటలు మనకి ఏమర్థం కావాలంటే, మన మీద ఎంత కంట్రోల్ ఆయనకుందో, లేకపోతే ఎంత జ్ఞానం ఆయనకుందో మనకు అర్థమైతే మనం ఆయన సన్నిధిలో అవగాహనతో ఉంటాం, చర్యలు సరిగ్గా ఉంటాయి, మాటలు సరిగ్గా ఉంటాయి, అంతరంగంలో తలంపులు ఊహలు సరిగ్గా ఉంటాయి, దుఃఖంలో కుంగిపోయేవారుగా ఉన్నాం. ఎందుకు అనుమతించాడు? నేను ఒక కుటుంబ నిరుగుదును, తను హిందూ కన్వర్ట్, ఎంపీటీసీలో ఫ్యాకల్టీ కూడా గతంలో ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి కోసం చెప్పేది చూడడానికి వెళ్ళాం. అబ్బాయి పుట్టుకతో దాన్ని ఏమంటారు, ప్యారలైజ్డ్, నడవలేడు, కాళ్ళు పనిచేయడు, మంచం మీదే ఉంటాడు. వీళ్ళు నవ్వుతానే హ్యాపీగానే ఉన్నారు. అక్కడ నేను వినే మాట ఏంటంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవుడు మాకు గిఫ్టెడ్ బేబీని ఇచ్చారు అని అన్నారు. వరమగా ఇచ్చారు. వాస్తవానికి ఈ హెల్త్ కండిషన్, వయసు పెరిగే కొద్దీ ఇంకా పార్ట్స్ అన్ని కూడా ఇనాక్టివ్ అయిపోయి చనిపోతారు. అలాంటి కండిషన్ లో ఇప్పటికి సుమారు 20 సంవత్సరాలుగా ఈ బాబును దేవుడు బతికించాడు. పైగా బాడీ సహకరించట్లేదు కానీ బ్రెయిన్ సగమే పనిచేస్తుంది, ఆ సగం బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటది అన్న మాటలు విన్నప్పుడు, సరే వీళ్ళకి ఎట్లాగ దుఃఖం లేదు, వీళ్ళు ఎలాగ దుఃఖాన్ని దిగమింగుకున్నారు అంటే, దేవుడు తెలుసు మాకు కావాలి అని అనుకున్నాడు, మాకు ఇవ్వాలి అనుకున్నాడు, మేము దాన్ని తీసుకుంటున్నాం. ఆయన మాకు ఎట్లాంటి బిడ్డనిచ్చాడో ఆ బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. మనం విశ్వాసం అంటే అన్ని బాగున్నప్పుడు స్తుతించి, ఏదైనా కష్టం వస్తే కుంగిపోయి దూషించి, అది ఎంత మాత్రం విశ్వాసానికి తగింది కాదు, ఇంకా నష్టపోతాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఆయన ఆరాధించటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. కావున ప్రియులారా, లేఖనాల వెలుగులో నుంచి మనం ఆయనకి తెలుసు. ఎప్పుడు తెలుసు? పిండమ్మగా ఉండగానే ఆయనకు తెలుసు. మన తలంపులు ఆయనకు తెలుసు. మన మాటలు ఆయనకు తెలుసు. మన అంతరంగం ఆయన తెలుసు. నోటి మాటలు ఆయన తెలుసు. నాలుగు, మన క్రియలు ఆయనకు తెలుసు. ఈవెన్ ఎవ్రీ మూమెంట్ ఆయనకు తెలుసు. మన ఎవ్రీ మూమెంట్ ఆయనకు తెలుసు. నాలుగు, మన దుఃఖం ఆయనకు తెలుసు. మన శ్రమ ఆయనకు తెలుసు. మన బాధ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియని ఏమీ కాదు. చివరిగా ఆరవ మాట, దేవునికి మన అంతరంగం తెలుసు. బాహ్య రూపము మనుషులకు తెలిస్తే, బాహ్య రూపాన్ని మాత్రమే మనుషులు చూస్తే, దేవుడు మన ఇన్నర్ పర్సనాలిటీని ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 16:7 చదవాలి. సమూయేలు మొదటి గ్రంథం 16:7 మనం చదవాలి. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనం చూసే రీతికి దేవుడు చూసే రీతికి ఎంత తేడా ఉందో. పైరూపాన్ని చూసేవాడు కాదు, ఎత్తును చూసేవాడు కాదు, అందమును చూసేవాడు కాదు, చర్మం యొక్క ఛాయను రంగును చూసేవాడు కాదు, ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మన అంతరంగాలు ఆయనకు తెలుసు. అర్థం కావాలి. కీర్తన గ్రంథము 7:9 చదువుతాం. కీర్తన గ్రంథము 7:9 హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఆయన హృదయం అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. 44:2 అల్పి నాలుగవ కీర్తన రెండవ చరణం నలభై నాలుగవ కీర్తన రెండవ చరణంలో నలభై నాలుగవ కీర్తన రెండవ చరణం కాదు, అక్కడ కూడా తెలుగు ట్రాన్స్లేషన్ వేరేగా ఉంది. సారీ, నలభై నాలుగవ కీర్తన రెండవ చరణంలో కిందకెళ్తే రాయబడుతున్న మాట, ఆయనకి ప్రతీది తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీది తెలుసు అని మాట్లాడుతున్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్ లో ఆ పాయింట్ మిస్ అయింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, సొలొమోనా నా కుమారుడు, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకి ఆలోచనలు సంకల్పాలు అందరి హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి నువ్వు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించుము. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. అంతరంగం జరిగిన దేవుడు అని దావీదు సొలొమోనుకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే, 11వ అధ్యాయము 20వ వచనంలో, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, హృదయాలను శోధిస్తాడు, జ్ఞానేంద్రియాలను శోధిస్తాడు. కాబట్టి పైకి వినబడే ఈ న్యాయ దేవతకి కళ్ళకి గుడ్డలు కడతారు. ఎందుకంటే చూడలేదు, మరేం చేస్తుంది, వింటారు. చూసిన వాళ్ళు ఎవరని చెప్తే వింటారు, అట్లాంటి తీర్పు కాదాయింది. ఆయన చూసి ఆయన ఎరిగి తీర్పు తీర్చేవాడు, ఆయన ఎరిగి తీర్పు తీర్చేవాడు. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యము నీకే తెలియను, నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతి దండను చూచునుగాక. భక్తుడు మాట్లాడుతున్న మాట, నీకు నా అంతరేంద్రియాలు, నా హృదయం నీకు తెలుసు, ఏం జరిగిందో తెలుసు. కాబట్టి నేను నీకే నా కేసు అప్పగించుకుంటున్నాను, నువ్వే న్యాయమైన తీర్పు తీరుస్తావు అని మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన హృదయములను పరిశోధించువాడు. కాబట్టి పిల్లరా, నేను ముగిస్తా ఉన్నాను. ఇంకా మనల్ని ఏ ఏరియాలో దేవుడు ఎరుగుతాడో ఉన్న విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేస్తాం. ఈ తలంపులతోటి ఆయన స్తుతిద్దాం. ఎంత శ్రద్ధ, ఎంత కాన్సన్ట్రేషన్ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. మన బిగినింగ్ ఆయన తెలుసు. పిండమగా ఉండగానే, పిండమగా పడడానికి మునిపే ఆయన తెలుసు. మన అంతరేంద్రియాలు ఆయనకు తెలుసు, తలంపులు ఆయనకు తెలుసు, ఊహలు ఆయనకు తెలుసు, మన మాటలు ఆయనకు తెలుసు, మన చర్యలు ఆయనకు తెలుసు, మన చర్యలు, మన ఎవ్రీ మూమెంట్ ఆయనకు తెలుసు, మన శ్రమ ఆయనకు తెలుసు, మన సారో ఆయనకు తెలుసు, మన హార్ట్ అంతరేంద్రియాలు, మన ఇన్నర్ పర్సనాలిటీ, పై కనబడుతున్న రూపం కాదు మనం ఏమై ఉన్నామో మన మనసులో ఏ విధంగా మంచిగా నటించవచ్చు గాక. లేకపోతే మనుషులు మన ముఖాన్ని చూసి కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు గాక. కొంతమంది ముఖాలు చూస్తే చాలా కఠినంగా కనబడతారు, చాలా కఠినంగా కనబడతారు, అపార్థం చేసుకోవచ్చు గాక. మనం ఏంటో, మన ఎందరి పర్సనాలిటీ ఏంటో ఎరిగిన దేవుడు, ఆ ఎరిగిన దేవుణ్ణి మనం ఏదో చెప్పి అయ్యా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి అని అవగాహన లేమితో మనం వెంబడించేవారుగా కాక ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏముంది, స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప, లోబడడం తప్ప, శరణ్ రావడం తప్ప, ఆ స్పృహతో మనం ఆయన సన్నిధిలో కొనసాగటం మేలు మన ఆత్మీయ జీవితానికి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడ్డవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు, ఆయన జరిగిస్తున్నాడు. నేను చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేస్తాను, నీ పిలుపు ఏంటో నీకు అర్థమైందా, నీ ఏర్పాటు ఏంటో నీకు అర్థమైందా, అదేంటది తెలియాలి, నన్ను ఎందుకు ఆడపిల్ల పుట్టించాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నన్నెందుకు ఈ ఊర్లో పుట్టించాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నాకెందుకు ఈ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఈ ఏరియాలు తీసుకొచ్చాడు, ఈ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నాకెందుకు ఈ నాలెడ్జ్ ఇచ్చాడు, లేకపోతే ఈ లింక్ ఈ భాష నేర్పించాడు, ఈ కల్చర్ నేర్పించాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి నేను అవన్నిటిని వాడుకుంటా. డాక్టర్ ప్రదీప్ గారు గుంటూరు సహవాసం, ఆయన అంటాడు, అన్న ఇంతకాలం నేను సేవ చేశాను అది వేరు, ఇప్పుడు నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ని కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ లో దేవుడు నన్ను తీసుకొచ్చాడని అర్థం అవగానే ఇక్కడ ఆ స్పృహతో ప్రార్థన చేస్తూ ఉంటే జరుగుతున్న పరిచర్య వేరు. చాలా కష్టపడి మామూలు సేవ చేశాను, నా పిలుపు ఇది, నా ఏర్పాటు ఇది, నా ఏరియా ఇది, నేను పనిచేయాల్సింది ఇది అని అర్థమైతే అక్కడ నేను పనిచేస్తూ ఉంటే అక్కడ ఊరకనే చాలా ఫలితాలు వస్తూ ఉన్నాయి. 7 గంటలకి వాళ్ళు బాపట్ల మెడికల్ సిద్ధపాటు ప్రార్థన ప్రారంభించుకుంటున్నారు. మనం ఆపోజిట్ లో దేవుడి దగ్గర అడిగి ఏదో పొందేసుకుందాం అనుకోవటం నిజంగా అల్ప విశ్వాసం. ఆయనకి అన్ని తెలుసు, సరెండర్ అవ్వాల్సింది మనమే, సరెండర్ అవ్వాల్సింది మనమే. పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలి అని నేను అనుకోలేదు. వచ్చిన తర్వాత అజ్ఞానంతో నన్ను ఎందుకు పోలీసు అని చేశావు, నీకు అసలు బాగాలేదు కదా, తెలివిగా పిచ్చితాను, అమాయకత్వం, ఆయన తెలియనట్టుగా మనం ఏదో ఆయనకు సలహా చెప్పేటట్లుగా ఆయన ఏదో అని నేను తెలియక ఏదో ప్రార్థన చేశాను అనుకో, పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు ఉద్యోగం కావాలని, ఇక్కడ బాగాలేదని తెలుసు కదా, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు, తెలియక మాట్లాడతాం. ఆయనకు అన్ని తెలుసు, మనం సబ్మిట్ అవుదాం. ఆ ప్రభు తలంపులు నాకెంతో శ్రేష్టం, ప్రభువు నా జీవితం అనుమతించింది నాకెంతో శ్రేష్టం, వాటిని బట్టి స్తుతిస్తాను అన్నట్టుగా మనం ఉండటం ఇంకా ప్రభు యొక్క ఉద్దేశాలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కారణమవుతుంది. అన్ని ఎరిగిన దేవుణ్ణి ఈ అవగాహనతోటి వెంబడిద్దాం, అది మన ఆత్మీయ జీవితానికి మంచిది. ప్రభు ఈ తలంపులు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.